श्रियं दधानमुरता मध्ये भूनिर्णयोः स्थितम् वन्दे वराहनृहरिम् शेखरम् सिंहभूभृतः तुषाराद्रिसमच्छायम् तुलसीदामभूषणम् सुरङ्गवदनम् वन्दे तुङ्गसारस्वतप्रदम् निगमकल्पतरोर्गणितम् पदम् सुखमुखाति अमृतद्रवसंहितम् पिबत भागवतम् रसमालयम् मुहुरहो रसिकाः भुवि भावुकाः श्रीकृष्णपरब्रह्मणे नमः। గురుకులానికి వెళ్లిన ప్రహ్లాదుడు గురువులు చెప్పిన విద్యను తాను అధికరించడం మాత్రమే కాకుండా గురుకులంలో ఉండే మిగతా విద్యార్థులను చూసి జాలిపడి వీళ్ళందరూ వ్యర్థంగా తమ కాలాన్ని పాడు చేసుకుంటున్నారే, వీళ్ళు కూడా మంచి మార్గంలో నడిచి బాగుపడితే ఎంత బాగుండును అని ఆశపడతారు. ఇది మహాపురుషుల యొక్క స్వభావం. మహాపురుషుడు ఎప్పుడు నేను బాగుండాలి, నా సుఖం మాత్రం నాకు చాలు అని అనుకోరు. ఈ లోకం అంతా కూడా బాగుపడాలి అని కోరుకుంటారు, లోకాన్ని అంతటినీ కూడా బాగు చేయాలి అని ప్రయత్నం చేస్తారు. శుభకోపముని మొదలైనటువంటి భాగవతోత్తములు ఆళ్ళవార్లు ఇతరులకు ఉపదేశం చేయడంలో కూడా ఉద్దేశ్యం అదే, లోకం అంతా బాగుపడాలి అనే ఉద్దేశ్యం. సమాజం విరోధం మీద ఆహిలం సొల్లుగాను పేణమినో అంటారు ఆళ్ళవార్లు. అయినా చెప్తే మీకు విరోధం వస్తుంది, అయినప్పటికీ కూడా చెప్తాను వినండి అని ఉపదేశం చేస్తారు. కేంద్రీయో బహువచనం, అనేక మందికి ఉపదేశం. ఎందుకోసమని ఇంతమందిలో ఏ ఒక్కడైనా మారకపోతాడా అని అలా అది అంటే ఉత్తమమైనటువంటి వాడి యొక్క స్వభావం. భగవద్భవాన్ని అనుభవించి ఆనందాన్ని పొందేటప్పుడు ఈ ఆనందాన్ని నేను ఒక్కడనే అనుభవించడం ఏమిటి? ఏకాహ స్వాదన భుంజీతాన్ని ధర్మశాస్త్రం, మధురమైనటువంటి పదార్థాన్ని ఒక్కడే భుజించకూడదు అని ధర్మశాస్త్రం చెబుతుంది. అది 10 మందికి పంచాలి 10 మందితో కలిసి పంచుకుంటే ఆనందం పెరుగుతుందట. అంటే ఈ లోకంలో వాడు తెలుసుకోకూడదు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. అర్జున ప్రహ్లాదులు కూడా అసుర బాలకులను చూసి వారిని ఉపదేశం చేస్తారు. ఎవరైనా మీరందరూ కూడా ఇలా హింసా ప్రవృత్తులతో కాలం గడిపిస్తున్నారే, ఒక్కసారి ఆలోచించి చూడండి. మీ తండ్రులు సాధులు ఎందుకు మరణించారు? శ్రీమన్నారాయణుడితో విరోధం తెచ్చుకుని ప్రజాకంటకులు అతని చేత చంపబడ్డారు. కనుక మీరైనా విరోధం మాని 10 కాలాలు సుఖంగా బ్రతకండి ఉపదేశం చేశారు వాళ్ళకి. ఏమయ్యా అలా అంటారు, విష్ణువు అంటే మన శత్రువుడు కదా అన్నారు అసుర బాలకులు. ఎవరయ్యా చెప్పింది శత్రువు అని? విష్ణువు కనుక మన లోపల లేకపోతే మనం ఉండగలుగుతామా? ఈ లోకాన్ని అంతటిని నిలబెట్టి ఉంచేటటువంటి వాడు భగవానుడు కనుక ఆయన ఎందుకు ప్రీతితోటి 10 కాలాలు సుఖంగా ఉండడానికి ప్రయత్నించండి అని అసుర బాలకులకు ఉపదేశం చేస్తాం. మన నమస్కారం పెడితే ఆయన స్వీకరిస్తాడా? మరి మన శత్రువులం కదా, భగవంతుడికి ఎప్పుడు శత్రువులు అనేవాళ్ళు ఉండరు. దేవానాం దానవానాం సామాన్య అధిదైవతం అంటుంది చిదంతే స్తోత్రం. దేవతలకు దానవులకు గురువైనటువంటి దైవం భగవానుడు. నమే ద్వేషోస్తి న ప్రియ అంటాడు భగవద్గీతలో భగవానుడు. ఇదిగో ఈ కారణం చేత వీడు నాచేత ద్వేషింపబడదగినటువంటి వాడు, ఇదిగో వీడు నాకు ప్రేమింపబడదగినటువంటి వాడు అని ఎప్పుడు భగవంతుడు అనుకోడు. అందుడు ఎందుకు సమబుద్ధి కలిగినటువంటి వాడే భగవానుడు. కనుక మీరు కూడా భగవానుడు ఎందుకు అటువంటి సమబుద్ధిని కలిగి ఉండండి అసలు బాలకులకు ఉపదేశం చేస్తున్నాడు. సమత్వమారాధనమచ్చుదస్య సర్వత్ర వైద్యా సమతృపేత. దైత్య బాలకులారా, అందరి ఎందు సమత్వ బుద్ధి కలిగి ఉండండి అని చెప్పాడు. సమత్వ బుద్ధి అంటే నీలాగే అనుకో, నీకు ప్రాణం కలుగుతుంది, ఇప్పుడు దుఃఖం కలుగుతుంది, ఇతరులకు కూడా అలాంటి పరిస్థితిని కల్పిస్తే అదే దుఃఖము ఆనందము కలుగుతుంది అని అనుకో. ఇది చెప్పాడు ఆయన సమత్వం ఆరాధన అత్యుతస్య. అందమైన మాట ఈ సమత్వం అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి? మా అంటే లక్ష్మీదేవి, మయా సహిత సమహ లక్ష్మీదేవితో కూడినటువంటి శ్రీమన్నారాయణుడు సమహ అనబడతాడు. సమత్వము అంటే ప్రతి వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి లోపల ఉండే భగవంతుని దర్శించు. దర్శిస్తే భగవంతుని ఎందుకు ప్రేమను ఎప్పుడైతే పెంచుకున్నావో భగవంతుడు కనిపించిన ఆ వ్యక్తి ఎందుకు కూడా నీకు ప్రేమ కలుగుతుంది. కానీ ఈ లోకంలో నీ చేత ద్వేషింపబడేటటువంటి వాడు అనేవాడు ఎవడు ఉండడు. కనుక మీరందరూ కూడా సర్వత్ర రీత్యా సమతాముపేత, అందరి ఎందుకు కూడా మీరు సమత్వ బుద్ధిని కలిగి ఉండండి అని ఉపదేశం చేశారు అసలు బాలకులకి. అయితే మనం నమస్కరిస్తే మన నమస్కారం స్వీకరిస్తాడా భగవంతుడు? మనం దానవ బాలకులం కదా, భగవంతుడికి ఎట్లాంటి పక్షపాతం ఏం లేదయా? ఆయనకు అందరూ సములే. యక్షాః రక్షాంసి దైత్యయాహ అని యక్షులని రాక్షసులని దైత్యులని ఏం ఒక నియమం అనేటువంటిది లేదు, ఒక తారతమ్యం అనేటువంటిది లేదు. ఎవరైనా భగవంతుని కొరవద్దు. సంతి పాపజీవాహ అత్యుతాంగత చెబుతారు ఆయన. పరమాత్మని ఆశ్రయించి పరమాత్మని పొందినటువంటి వాళ్ళు అనేక రకముల వాళ్ళు ఉన్నారని ఇక్కడ ప్రహ్లాదుని మాటలలో భవిష్యత్ దర్శనం గోచరిస్తుంది. భగవాను నందు ప్రీతి కలిగినటువంటి వానికి భవిష్యత్తు కూడా కనబడుతుంది. కనుక భవిష్యత్తులో తరింపబోయే భక్తులను కూడా చెప్తాడు ఈయన. ఖగా మృగా పాప జీవా సంధిక్యత్యుతాంగత. ఖగా పక్షులు ధరించాయి భగవంతుని పొందాయి. ఎవర పక్షులు? తర్వాత పుట్టబోయేటువంటి జటాయు అనేటువంటి ఆయన రామచంద్రుని కోసమని సీతాదేవిని కాపాడడం కోసమని రావణాసురుడితో మరణించి తన శరీరాన్ని విడిచిపెట్టి భగవంతుని సాన్నిధ్యాన్ని పొందగలిగాడు. ఖగాహ మృగా గజేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కనుక దైత్యయాహ యక్ష రక్షాంసి అని వాళ్ళు మీద అనేటువంటి తారతమ్యం లేదు. భూతలు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే భగవంతుని సన్నిధానానికి చేరితే ఆయనకు దగ్గరిస్తే భగవంతుని పొందగలుగుతారు. ఆయనకేం పక్షపాతం లేదు. నారం ద్విజత్వం దేవత్వం సుషిత్వం చ అసురాత్మజాహ ప్రియనాయ ముకుందస్య అవృత్తం న బహుజ్ఞత. ప్రహ్లాదులు చెప్పిన మాట ఇది. నారం ద్విజత్వం భగవంతుని చేత వరింపబడాలి అంటే భగవద్ అనుగ్రహాన్ని దోచుకోవాలి అనుకుంటే దానికి బ్రాహ్మణుడే ఉండాల్సినటువంటి అవసరం లేదు. దేవత్వం దేవతలంటే భగవంతుడి ఇష్టం కనుక దేవ జాతి అయి ఉండాలనేటువంటి నియమం లేదు. ఋషిత్వం అసురాత్మజాహ ఋషులే అయి ఉండాలనేటువంటి నియమం లేదు అని మూడు తెగలను చెప్పాడు ప్రహ్లాదుడు. ఒకటి బ్రాహ్మణ్యం, మరొకటి దేవత్వం, మరొకటి ఋషిత్వం అని ఈ మూడింటిని దేనికోసమని చెప్పాడు. ఒకటి ఆదిజాత్యం, జాతిలో ఉండేటువంటి గొప్పతనం. దేవతలంటే ఉన్న జాతులన్నిటిలోకి కూడా దేవజాతి గొప్పది కనుక మేము మా జాతి వాళ్ళనే భగవంతుడిని పొందాలి, మాదే దొరుకుతాడు భగవంతుడు అనుకుంటే అవి లేదు. వాళ్ళ మీద కంటే కూడా ఇతరుల మీద భగవంతుడికి ప్రీతి ఉండొచ్చును. కనుక కేవలము జాతి అనేటువంటిది భగవంతుడిని పొందడానికి ఒక అర్హత కాదు. ద్విజత్వం వర్ణములలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది వర్ణములలో బ్రాహ్మణ వర్ణం ఏదో గొప్పది కనుక బ్రాహ్మణుల చేతనే భగవంతుడు పొందబడతాడు అనుకుంటే అది కూడా అవివేకమే. భగవంతుని పొందడానికి వర్ణం అర్హత కాదు. ఇక ఋషిత్వం, ఋషులంటే వరం ఉండేటువంటి గొప్పతనం ఏమిటి? వారి జ్ఞానంలో అధికులు, నడవడికలో అధికులు. కనుక జ్ఞానాధిక్యత, జ్ఞానం కలిగిన వారి మీద మాత్రమే భగవంతుడు పొందబడతాడు అనుకుంటే అది కూడా అవివేకమే. జ్ఞానం లేనటువంటి వాళ్ళని కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. శాస్త్రాలు చదువుకున్న వాళ్ళని మాత్రమే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకుంటే తిరిగి తప్పదు. భగవంతుడి కటాక్షమే పడిందా? శాస్త్రం చదవకపోయినా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో నడిచే బుద్ధి కలుగుతుంది. మనం ప్రతిరోజు సూర్యమండలాన్ని చూసి నమస్కరించినప్పుడు గాయత్రి మంత్రంలో ఏమైనా ధ్యానం చేస్తాం, ధియో యో నః ప్రచోదయాత్. నా బుద్ధిని ఎవరైతే ప్రేరేపిస్తున్నాడో ఆ భగవంతుని నేను వరిస్తున్నాను అని. కనుక మన బుద్ధిని ప్రేరేపించేటువంటి వాడు భగవానుడు. కనుక మనం శాస్త్రములు చదవకపోయినా భగవద్ అనుగ్రహం మన మీద ప్రసరించడానికి ఏం అడ్డలేదు. ఈ మాటలను చెప్తున్నాడు ప్రహ్లాదుడు. నారం ద్విజత్వం దేవత్వం ఋషిత్వం అసురాత్మజాహ అని మన ఇటువంటి చరిత్రను చూస్తే భగవంతుడి యొక్క నిజమైనటువంటి స్వభావం కనిపిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు రాయవారానికి వెళ్ళినప్పుడు రాయవారానికి వచ్చిన కృష్ణ భగవాను విందుకు ఆహ్వానించారు దుర్యోధనుడు. వడరాజు దుర్యోధనుడు ఇంటికి విందు స్వీకరించడానికి వడరాజు భీష్మాచార్యుడు తన ఇంటికి ఆహ్వానించాడు, అతడి ఇంటికి వెళ్ళలేదు. ద్రోణాచార్యుడు తన ఇంటికి ఆహ్వానించాడు, అతడింటికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు కృష్ణ భగవానుడు విందు స్వీకరించడానికి? విదురుని ఇంటికి వెళ్ళి అక్కడ విందుని స్వీకరించాడు. ఈ ముగ్గురుని కాగనడానికి కారణమేమిటి? ఈ ముగ్గురులో మూడు రకాల అహంకారములు ఉన్నాయి కనుక. దుర్యోధనుడిలో ఒక మతం ఉంది, అది ఐశ్వర్య మతం. నేను సంపదలో పెరిగినటువంటి వాడిని, రాజ్యాన్నంతటినీ పరిపాలించేవాడిని, కనుక భగవంతుడు నా ఇంటికి రాకపోతే ఎక్కడికి వస్తాడు అనేటువంటి ఒక మతం ఉంది కనుక అక్కడికి వెళ్ళలేదు. భీష్మాచార్యంలో ఒక అహంకారం ఉంది, ఏమిటా అహంకారం? విద్యామతం. ఎంతేత చాలాకాలం ఆయన ఆయనే చెప్పుకుంటాడు రాజసూయ పర్వంలో, జ్ఞాన వృద్ధ మయా రాజం బాహ పరిపాసిత అని. అనేక మంది జ్ఞాన వృద్ధులు నా దగ్గర ఉపాసింపబడ్డారు, వాళ్ళ దగ్గర ఎంతో విజ్ఞానాన్ని నేను పొందాను అని. కానీ నేను బాగా తెలిసిన వాడిని అనే అహంకారం ఉంది భీష్మాచార్యుల దగ్గర. కనుకనే అక్కడి దగ్గరికి వెళ్ళలేదు విందుని స్వీకరించడానికి. ఇంకా ద్రోణాచార్యుల దగ్గర ఒక అహంకారం ఉంది, అమ్మానం బ్రాహ్మణ గురువు, కనుక నేను బ్రాహ్మణ వర్గానికి చెందిన వాడిని, కనుక మా ఇంటికే వస్తాడు భగవంతుడు విందు స్వీకరించడానికి అని. అతడి ఇంటికి వెళ్ళలేదు భగవంతుడు. ఎవరింటికి వెళ్ళాడు? ఈ గొప్పతనాలు ఇవి లేవనుకునేటువంటి విదురుని ఇంటికి వెళ్ళాడు. విదురుని దగ్గరికి వెళ్ళడానికి విదురు దగ్గర ఉన్న అర్హత ఏంటి? వీడెవరి దగ్గర లేదు గొప్ప అర్హత విదురు దగ్గర ఉంది, అది భక్తి ప్రేమ. శ్రీకృష్ణ భగవాను ఎందు భక్తి ఉంది, ఈ జ్ఞానం ఉండడం వలన కలగాల్సినటువంటి భక్తి ఏదో ఆయనకి కలిగింది. కనుక ఆయన ఇంటికి వెళ్ళాడు, ఆయన ఆహ్వానించక పోయినా ఆయన ఇంటికి వెళ్ళాడు. విందును స్వీకరించాడు భగవానుడు. ఏం తెలుస్తుంది మనకి ఇక్కడ? మరత్రయము పరిత్యక్తములు కావాలి, మూడు మనములను విడిచిపెట్టాలి. ఈ మూడు మనములు ఉన్నట్లయితే ఎంత గొప్పవాడైనా భగవంతుడు వాడైనా వాళ్ళడు అని దీన్ని హృదయంగా ఉంచుకునే మనకి ప్రక్రాల యొక్క మాటలలో ఈ వృత్తాంతం కనిపిస్తుంది, ఈ విషయం కనిపిస్తుంది. నారంజత్వం దేవత్వం ఋషిత్వం బా అసురాత్మజాహ ప్రేమనాయ ముకుందస్య నా వృత్తం న బహుజ్ఞత. నా వృత్తం చాలా గొప్ప శ్రేష్టమైనటువంటి ఆచారాన్ని కలిగినటువంటి వాడండి, నడవడికని కలిగినటువంటి వాడండి అంటే అది కూడా భగవంతుని పొందడానికి సాధనం కాజాలదు. నా బహుజ్ఞత ఎక్కువ శాస్త్రములు చదివాడు కంటే ఈయన భగవంతుని పొందగలడు అనుకుంటే అది కూడా భగవంతుని పొందడానికి అర్హత కాబోదు. ఇది అసుర పాలకులకి చక్రాలకు చెప్పినటువంటి ఉపదేశం. కానీ వాళ్ళు ఏం చెప్తారు, ఆయన వాళ్ళకి అవసరమైనటువంటిది ఏది ఉపదేశం? వాళ్ళు ఒకళ్ళని హింసించడానికి అలవాటు పడిన వాళ్ళు కనుక హింస మానవని వాళ్ళకి చెప్పాలి. అదే వాళ్ళు చెప్తారు, సర్వత్ర వైద్యా సమతా ఉపేత. కనుక అందరి ఎందుకు కూడా సమత్వ బుద్ధి కలిగినటువంటి వాళ్ళే ఉండండి, అప్పుడు మీరు భగవాను యొక్క ప్రీతికి పాత్రమవుతారు, తరించగలిగినటువంటి వాళ్ళు అవుతారు అని ఉపదేశం చేసి వాళ్ళందరూ కూడా మారి ప్రక్రాలతో పాటుగా నారాయణ నామస్మరణం చేసేలా చేశారు. గురువులందరూ వచ్చారు, చూశారు, చూస్తే తాకెట్ట కోతి వననంగా జరిగింది అన్న సామెత ప్రకారం ఈ ప్రక్రాలు ఎలాగా చెడిపోయాడు, ఎలాగైనా భగవన్నా అనుసంధానం చేస్తున్నాడు. మిగతా అసురకాలకులను కూడా చెడగొట్టేసాడు ఈయన. ఇదేదో లాభం లేదు, మన శక్తిని చూపించాలి అని అనుకున్నారు ఆ గురువులు. వాళ్ళు ఏం ప్రయత్నం చేశారో అది కూడా ఎలా నిష్ఫలం అయ్యిందో, అందులో కూడా ప్రక్రాలు యొక్క దివ్యమైనటువంటి స్వభావం ఎలా ప్రకటితమవుతుందో తర్వాత ఉపన్యాసంలో మనం అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.